You have one business on earth. You have one business on earth to save souls. ఈ భూమి మీద నీకు ఒకే ఒక్క పని ఉంది, అదేమిటంటే ఆత్మలు రక్షించటం. ఈ ఒక్క మాటను వింటే, జాన్ వెస్లీ గారు చెప్పినటువంటి ఈ మాటను వింటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనమందరము మార్తల వలె, యేసయ్య మార్తను ఒక మాట అంటాడు, మార్త మార్త నువ్వు అనేకమైన పనుల చేత విచారపడుచున్నావు అని. కానీ దైవజనులు, గొప్ప వేదాంతవేత్త అయినటువంటి జాన్ వెస్లీ గారు చెప్పింది ఏమిటంటే, అనేకమైన పనులు కాదు, ఒకే ఒక్క పని ఉంది. ఈ భూమి మీద ఒకే ఒక్క పని కొరకు దేవుడు మనలను నిర్మించాడు. ఆ పని ఏమిటంటే ఆత్మల రక్షణ. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము రక్షణలోనికి రావటం దేవుని కృప. అన్యుల మధ్య, 150 కోట్ల అన్యుల మధ్య నిజమైన దేవుని కలిగి ఉండే ధన్యతను దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నా. అయితే జాన్ వెస్లీ గారు చెప్పినట్లు, దేవుడు మన ఆత్మను రక్షించాడు, కానీ మనకున్న ఏకైక పని, దేవుడు మనకు అప్పగించినటువంటి ఏకైక కార్యము ఆత్మల రక్షణ. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వల వేయాలి. పేతురు వల వేయుట చూచి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పేతురు వల వేయుట చూచి దేవుడు పేతురుని ఎన్నుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వల వేయాలి. తమ్ముడు మహేష్ పోలీసు సహవాసంలో వల వేయటం ప్రారంభించాడు. ఎవరు ఎక్కడ ఉంటే వారి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో వల వేయటం ప్రారంభించాలి. ఈ వల మన చేతులతో తయారు చేసిన వల కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన చేతికి అందించిన వల. ఈ వలను బాగు చేయాలి. ఈ వలను ఆత్మల రక్షణ కొరకు వేయాలి, విసరాలి. ఆత్మలను దేవుని కొరకు పట్టాలి. యోహాను వలలు బాగు చేయుచుండగా చూచి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విసిరిన వలలు ఒకవేళ వలలు పిగిలిపోతే వలలను బాగు చేయాలి. చేపలను పట్టిన తర్వాత వలలు పిగిలిపోతే వారు ఒడ్డున కూర్చొని వలలను శుభ్రం చేసుకుని పిగిలిపోయిన ప్రాంతాలను తిరిగి అల్లుకుంటూ ఉంటారు. పేతురు వల వేయుచుండగా చూచిన యేసయ్య పాడైపోయిన వలలను సరిచేసుకుంటున్నటువంటి, బాగు చేసుకుంటున్నటువంటి యోహానను చూశాడు. వీరిద్దరిని వీరి సహోదరులతో కలిపి దేవుని పరిచర్యకు పిలిచాడు. ఈ పిలుపును అందుకొని వారు ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నారు. అవర్ బిజినెస్ ఆన్ ఎర్త్ ఈస్ టు సేవ్ సోల్స్. ఈ భూమి మీద మనకున్న ఒకే ఒక్క పని ఆత్మల రక్షణ. ఈ ఆత్మల రక్షణ కొరకు ఎస్ఎంజే సహవాసాన్ని దేవుడు ఒక వలగా ఎన్నుకున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది దైవజనులను, అనేక మంది మన సహజత పని వారిని, వారి ఆత్మల రక్షణ కొరకు మనమందరము ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. అందరూ నిలవబడి వాక్యాన్ని ప్రచురించలేరు. దావీదు మహారాజు ఏ రోజు కూడా పులిపీట్ మీద నిలబడి వాక్యాన్ని ప్రచురించలేదు. కానీ దావీదు జీవితమే ఒక అద్భుతమైనటువంటి వాక్యము. His life itself is a powerful gospel. Bible grandhanni chupinchi aneka mandi avishwasulu cheppe maata emitante dininda chala bhayankaramaina 20 chedda maatalu raayabadi unnavi ani. అయితే అవన్నీ కూడా మనుషులు చేసినవి దేవుడు మర్చిపోకుండా లేఖింపచేసి అటువంటి మనుషులు ఎలా మారిపోయారో దైవ గ్రంథంలో దేవుడు మనకు సాక్ష్యాలుగా నిలువబెట్టాడు. దావీదు మహారాజు జీవితమే ఎందుకు ఒక అద్భుతమైనటువంటి సువార్త అంటే, ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నుండి, భయంకరమైన పాపపు స్థితి నుంచి దేవునికి హృదయానుసారుడిగా మారిపోయాడు. అందుకే దావీదు మహారాజు జీవితమే ఒక గొప్ప సువార్త. దావీదు మహారాజు చేసినటువంటి తప్పులను లెక్క వేయటం ప్రారంభిస్తే, వేళకాని వేళ్ల యుద్ధం జరుగుతూ ఉంటే మిద్దెపైకెక్కి పచారులు చేస్తున్నటువంటి రాజుగా ప్రారంభమవుతుంది. ఎంత భయంకరమైనటువంటి పాపం అంటే దానిని గూర్చినటువంటి వివరణాత్మకమైనటువంటి ప్రసంగం అవసరం లేదు. మనందరికీ తెలుసు దావీదు చేసినటువంటి శారీరక తప్పిదాలు, భర్తను చంపించడానికి తను చేసినటువంటి అనేక పాపాల గురించి దైవ గ్రంథంలో రాయబడి ఉంది. అదే సమయంలో నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా, ఆయన సన్నిధిలో ప్రార్థించిన దావీదు మహారాజు, ఆఖరిగా దేవుని హృదయానుసారుడుగా మార్చబడిన దావీదు మహారాజు జీవితం ఒక సువార్త. ఎందుకంటే అది మనకేమి బోధిస్తుందంటే, ఎంత భయంకరమైన పాపిని అయినా నేను ఆయనకు హృదయానుసారుడుగా మార్చబడగలను అనేటువంటి నిరీక్షణ దావీదు మహారాజు జీవితము మన ఆత్మీయ జీవితానికి ఒక ఆత్మీయ పాఠం. మన వ్యక్తిగత జీవితం దేవుని వాక్యము పఠించటం ద్వారా, వినటం ద్వారా దృఢపరచబడుతుంది. మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవటానికి దేవుడు ప్రతిదినము ఒక నూతనమైనటువంటి సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు జీవితాన్ని బట్టి ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిలోనికి రావటానికి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా, కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దావీదు మహారాజు జీవితాన్ని చదవటం ద్వారా, నేను ఎటువంటి పాపినైనా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసయ్య సిలువలో చిందించిన రక్తాన్ని బట్టి మన జీవితంలో రక్షణ ప్రణాళిక, నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైనటువంటి సమయంలో వ్యక్తిగత జీవితాలు ఎంత అద్భుతంగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నవో, వారి జీవితాల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. అందరూ బోధించవలసిన అవసరం లేదు. మన జీవితమే ఒక అద్భుతమైనటువంటి సువార్తగా మనం ఎక్కడ నిలబడితే అక్కడ వెదజల్లబడాలి. మన జీవితమే సువార్త సువాసనగా వెదజల్లబడాలి. మన జీవితమే సువార్త వెలుగుగా విస్తరించబడాలి. ఆ సువార్త సువాసన ద్వారా అనేక ఆత్మలను మనము పట్టాలి. దేవుని కొరకు ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగటానికి మనం ఆయన చేతిలో సాధనాలుగా మార్చబడాలి. ఇది ఎస్ఎఫ్జే యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో మన తోటి సహోదరులు, వారి కుటుంబాల మధ్య, ఇది పోలీస్ సహవాసానికి మాత్రమే పరిమితం కాదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రభుత్వ ఉద్యోగాలలోనే కాదు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, యవనస్తులు, చిన్నబిడ్డలు, ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు ఎస్ఎఫ్జేని వాడుకుంటూ ఉన్నాడు. వ్యక్తులు సువార్తలు, వ్యక్తులే సువార్తలు. ఇదినము మనము చదువుకోవటానికి ప్రత్యేకంగా ఒక దేవుని వాక్య భాగాన్ని ఎన్నుకున్నాను. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ, దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్టు ఉన్నారు. ఈ వాక్య భాగం ద్వారా మనమేం తెలుసుకోవచ్చంటే, దేవుని తెలిసినటువంటి వారిగానే ఉంటారు, దేవుని తెలిసినటువంటి వారిగానే ఉంటాము. మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంటుంది, ఎస్ఎఫ్జే సహవాసానికి క్రమంగా అటెండ్ అవుతూ ఉంటాము, వాక్య ధ్యానంలో ఉంటాము, వాక్య పఠనంలో ఉంటాము, ప్రార్థనలో ఉంటాము. కానీ మన వ్యక్తిగత జీవితము ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తీతుకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి ముందు తీతును గురించి కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈ తీతు పత్రిక పరిశుద్ధుడైన పౌలు, తీతుకు అపొస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, నూతన నిబంధనలో 17వ గ్రంథం. దీనిలో 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 16 వచనాలు, 2వ అధ్యాయంలో 15 వచనాలు, 3వ అధ్యాయంలో 15 వచనాలు. ఇక నుంచి ఈరోజు ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ తీతు పత్రిక అనగానే 3 అధ్యాయాలు, 16 వచనాలు, 15 వచనాలు, 15 వచనాలు వీటిని మర్చిపోరు అని అనుకుంటూ ఉన్నాను. తీతు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే గౌరవప్రదమైన అని అర్థం, ఆనరబుల్ అని అర్థం. జడ్జ్ అనే పేరుకు ముందు రాస్తూ ఉంటారు ఆనరబుల్ అని. పదవిని బట్టి ఆనర్ కాదు కానీ జీవితాన్ని బట్టి ఆనర్ తెచ్చుకోవాలి. మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మనం గౌరవాన్ని పొందుకోవాలి. నా కొడుకు ఒక మాట అడిగాడు, నాన్న నువ్వు రిటైర్ అయిపోతా ఉన్నావు, ఇక్కడి నుంచి మీ కోర్ట్ కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ వచ్చి నీకు సెల్యూట్లు ఉండవు, ఉదయాన్నే కోర్టు ఎక్కిన తర్వాత దిగేటప్పుడు న్యాయవాదులు అందరూ నమస్కారం పెట్టరు, నీ అటెండర్స్ ఉండరు, ఇది ఆలోచిస్తుంటే నీకేమనిపిస్తుంది అంటే అని అడిగాడు నన్ను. నేను చెప్పాను నాకు చాలా నార్మల్గా ఉంది, ఎందుకంటే అవన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించినవి, నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి నేనెంత సంతోషంగా ఉన్నాను అనేదే ప్రముఖమైనటువంటి అంశం. నా కొడుకు కూడా అదే చెప్పాను, నాకెప్పుడు అటువంటివి ఏవి కూడా నా తలలోకి ప్రవేశించలేదు అని చెప్పాను ఆ కొడుకు. గౌరవమైన అంటే తీతు ఎందుకు గౌరవప్రదమైనటువంటి వానిగా ఉన్నాడు అంటే దేవుడు తీతుని ఎన్నుకున్నాడు, అందువలన గౌరవం. ఈరోజు ఈ లోక సంబంధమైన పదవులను బట్టి గౌరవం కాదు, ఈ లోకంలో మనం సాధించిన దానిని బట్టి గౌరవం కాదు, కానీ దేవుని కొరకు మనమేమి చేశాము అనే దానిని బట్టి మనం గౌరవాన్ని పొందుకుంటాం. ఇటువంటి గౌరవం మనం ఎంత పొందుకున్నాము, ఎంతమంది నుంచి పొందుకున్నాము, ఇది తీతు పేరును బట్టి మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠము. తీతు అంటే గౌరవమైన అని అర్థం. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే తీతును గూర్చి తీతుకు రాసినటువంటి పత్రిక ప్రారంభమవటానికి ముందే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఈ పత్రిక ప్రారంభంలో తీతును పరిచయం చేస్తూ అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా నిజమైన కుమారుడు అని చెప్పాడు, నా నిజమైన కుమారుడు తీతుకు శుభము అని చెప్పి రాయినది అని. నా నిజమైన కుమారుడు, సో మై రియల్ సన్, యు ఆర్ మై రియల్ సన్. మన కుమారుడిని ఎప్పుడు యు ఆర్ మై రియల్ సన్ అని అంటాం, గౌరవంగా ఒక కుమారుణ్ణి లోకానికి చూపించగలిగినప్పుడు యు ఆర్ మై రియల్ సన్ అని అంటాం. మన బిడ్డలు వారు సాధించినటువంటి విజయాలను బట్టో వారి గొప్ప ఆత్మీయ స్థితిని బట్టో లోకానికి పరిచయం చేసినప్పుడు హీ ఈజ్ మై సన్ అని చెప్తాం. వాడిని లోకానికి పరిచయం చేయటం ఒక గౌరవం అని అనుకుంటా ఉంటాం. ఈరోజు మన కుమారులను ఈ లోకానికి పరిచయం చేసేటప్పుడు హీఈస్ మై సన్ అని ఎప్పుడు చెప్తామంటే చాలా గౌరవించదగినటువంటి ఆత్మీయ స్థితి లోక స్థితి ఉన్నప్పుడు. తీతును బట్టి కూడా చాలా గొప్పగా పౌలు భక్తుడు పరిచయం చేస్తా ఉన్నాడు, హీఈస్ మై రియల్ సన్ అని, నా నిజమైన కుమారుడు తీతు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందండి, వినటానికే చాలా అద్భుతంగా ఉంది. నువ్వురా నా కొడుకంటే అని తండ్రులు అనాల్సినటువంటి అనగలిగేటువంటి రోజు కొరకు ప్రతి తండ్రి ఎదురు చూస్తాడు. వీడు నా కొడుకండి అని చెప్పుకోవటానికి తండ్రి తల్ల కిందలే కష్టపడతా ఉంటాడు. పౌలు భక్తుడు కూడా తన ఆత్మీయ కుమారుని బట్టి ఒక మాట చెప్తున్నాడు, హీఈస్ మై రియల్ సన్. ఎందుకు రియల్ సన్ అంటే మన అందరిదైన విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు అని చెప్తున్నాడు. నిజమైన కుమారుడు అంటే దేని కొరకంటే విశ్వాస విషయములో హీఈస్ మై రియల్ సన్ అని చెప్తున్నాడు. ఎంతోమంది కుమారులు పౌలు భక్తునికి ఉండి ఉండవచ్చు, కానీ విశ్వాస విషయంలో హీ ఈజ్ మై రియల్ సన్ అని తీతును బట్టి పరిచయ వాక్యం రాస్తా ఉన్నాడు. అయితే తీతు తన పరిచర్య ప్రారంభించడానికి ముందు చాలా కాలం దేవునితో కలిసి, చాలా కాలం దేవుని పరిచర్యలో పౌలు భక్తునితో కలిసి ప్రయాణం చేశాడు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే హీఈస్ మై రియల్ సన్ అని పౌలు చేత చెప్పించుకునేటువంటి ఈ తీతు భక్తుని గురించి గలతీలకు రాసిన పత్రిక 2:3 ఒక మంచి మాట రాయబడి ఉంది. 3వ వచనం, అయినను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడు, అయినను నాతో నున్న తీతు గ్రీసు దేశస్థుడునైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అని రాయబడి ఉంది. ఈ వాక్యభాగాన్ని బట్టి గలతీయులకు రాసిన పత్రిక 2:3 నుంచి రెండు విషయాలు మనకి అర్థమవుతా ఉంటాయి. ఈ రెండు విషయాలు ఏమిటంటే, మొట్టమొదటి విషయము తీతు గ్రీసు దేశస్థుడు అంటే యూదుడు కాదు అని అర్థం, దేవుని చేత ఎన్నుకనబడినటువంటి వాడు కాదు అని అర్థం. ఇశ్రాయేలీయులు దేవుని చేత ఎన్నుకనబడినటువంటి వారు, హెల్లేవీయులు లేక గ్రీసు దేశస్థులు అంటే అన్యులు అని అర్థం. నా నిజమైన కుమారుడు అని అన్యులలో నుంచి వచ్చినటువంటి తీతను చూపించి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఎంత గొప్ప సాక్ష్యం అండి. అన్యులు లేక గ్రీసు దేశస్థుడైనటువంటి తీతను పౌలు భక్తుడు విశ్వాస విషయంలో నా కుమారుడు అని పరిచయం చేస్తా ఉన్నాడు. ఇదే వాక్యంలో గలతి 2:3 ఇంకొక మాట రాయబడి ఉంది, అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అని. యూదులందరూ సున్నతి పొందుతారు, యూదులు కానివారు అన్యులు. ఈ అన్యులు కూడా సున్నతి పొందటం ద్వారా దేవుని బిడ్డలుగా మార్చబడతారు అనే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటకు దూరముగా గ్రీసు దేశస్థుడైనటువంటి లేక అన్యుడైనటువంటి తీతును సున్నతి పొందుటకు బలవంత పెట్టలేదు. ఈ మాటను గురించి ఒక భక్తుడు రాసినటువంటి మాట ఏమిటంటే, చదివి వినిపిస్తాను. ఈ మాట ఏమిటంటే, హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టైటస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్సర్కమ్సైజ్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారు పాతన నిబంధనలో ఉన్నటువంటి ఈ ఒక్క అంశము ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పడానికి తీతు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే టైటస్ వాస్ అ లివింగ్ ప్రూఫ్ దట్ ద రైట్ ఆఫ్ సర్కమ్స్టేషన్ వాస్ అన్నెసెసరీ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు, ఒకరి రక్షణ కొరకు సున్నతి అనేది ప్రాముఖ్యమైనది కాదు అని చెప్పటానికి తీతు ఒక ఉదాహరణ అని ఒక భక్తుడు రాశాడు. ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడు, అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. సున్నతి పొందని అన్యుడైనటువంటి తీతు పౌలు భక్తునికి ప్రియమైన ఆత్మీయ కుమారుడు. ఇది తీతుని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. నిజమే, మనము అన్యజనులుగా ఉన్నా కూడా దేవుడు మనలను విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని వాక్యం చూస్తే సున్నతి పొందుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా, ఆ దినాలలో అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే గలతీయులకు రాసిన పత్రికలోనే 2:7 అయితే 7 ఇలా రాయబడి ఉంది, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై, స్వార్థ పేతురుకు ఎలాగ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. ఈ వాక్యాన్ని బట్టి 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. సున్నతి పొందినటువంటి వారికి బోధించడానికి పేతురును, సున్నతి పొందనటువంటి వారికి బోధించడానికి దేవుడు పౌలు భక్తుడిని అనుకున్నాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! యూదులకు పరిచర్య చేయడానికి పేతురు, యూదులు కాని వారికి పరిచర్య చేయడానికి పౌలు భక్తుడిని ఎన్నుకున్నాడు. ఈ మాటను గలతీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు బయలుపరిచినటువంటి సత్యం ఇది. మరొకసారి చదువుతున్నాను, గలతీయులకు రాసిన పత్రిక 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగ అప్పగింపబడినో అలాగనే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. అనగా ఇంకా ఫర్దర్ ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు, ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సమర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకు సమర్థ్యము కలుగజేసినని వారు చూచినప్పుడు. ఎంత అద్భుతం అండి. ఇదేమాట, సున్నతి పొందిన వారికి బోధించుటకు పేతురు, సున్నతి పొందని వారికి బోధించుటకు పౌలు భక్తునికి సువార్త అప్పగించబడిందట. ఈరోజు మనకి సువార్త అప్పగించబడింది. మనము సున్నతి పొందిన వారికి, సున్నతి పొందనటువంటి వారికి, మనము ఎవరి కొరకు అప్పగించబడ్డాం, ఎవరి కొరకు మనకు సువార్త అప్పగించబడింది. ఈరోజు ఎస్ఎఫ్జే సహవాసానికి దేవుడు సువార్తను అప్పగించాడు. పౌలు భక్తునికైతే సున్నతి పొందిన వారికి సువార్తను బోధించడానికి అప్పగించాడు. పేతురుకైతే సున్నతి పొందిన వారికి బోధించడానికి సువార్తను అప్పగించాడు. పౌలుకైతే సున్నతి పొందనటువంటి వారికి బోధించడానికి అప్పగించాడు. అనగా ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యము కలుగజేశాడు. దేవుడు సువార్తను అప్పగించడమే కాదు, అప్పగించబడినటువంటి సువార్తను ప్రకటించడానికి కావలసినటువంటి అపోస్తలత్వాన్ని, కావలసినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. సున్నతి పొందినటువంటి వారికి బోధించుటకు సువార్తను పేతురుకు అప్పగించినటువంటి ఆ దేవుడే సున్నతి పొందినటువంటి వానికి అపోస్తలుడవుటకు పేతురుకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. దేవుడు సువార్తను అప్పగిస్తాడు, దేవుడు సువార్తను బోధించడానికి సామర్థ్యాన్ని ఇస్తాడు, దేవుడు సువార్త ప్రకారం నిలబడటానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆయన సువార్త అప్పగించింది ప్రచురం చేయటానికి. ఇది ప్రచురం చేయటానికి నోటి మాంద్యము కలవాడను నేను ఎలాగూ నాయకుడను అవుతానని మోషే అంటే, నీ నోటి మాంద్యము కాదు, నీ నోటిలో నేనుంటాను, నీ నోటితో నేనుంటాను, సో నీ జీవితంతో నేనుంటాను. మోషే కూడా ఎక్కడ నిలబడి బోధించలేదు, తన జీవితమే ఒక అద్భుతమైనటువంటి సువార్తగా మార్చబడింది. సున్నతి పొందిన వారికి బోధించుటకు సువార్త పేదరికి అప్పగించబడింది. సున్నతి పొందిన వారిని ఈ దేవుని వాక్యాన్ని ప్రచురం చేయటానికి అపోస్తలుడవుటకు పేదరికు సామర్థ్యం కలుగ చేసినటువంటి వాడే. అన్ని జనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలగజేశాను అని చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. పౌలు భక్తునికైతే అన్య జనులకు సువార్తను ప్రకటించడానికి పౌలు భక్తునికి సువార్త అప్పగించబడింది. పౌలు భక్తుడు బోధించడానికి ఆయనను అపోస్తలుడిగా పిలిచి సువార్త బోధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. రెండు విషయాలు, ఒకటి సువార్తను అనుగ్రహించాడు బోధించడానికి, రెండు సువార్తను బోధించటానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఈ సామర్థ్యము ఎవరెవరికి అంటే పేతురు ద్వారా సున్నతి పొందినటువంటి వారికి, పౌలు భక్తుల ద్వారా సున్నతి పొందినటువంటి వారికి. అది ఇంకా రాసినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే తొమ్మిదవ వచనాన్ని ఇంకా చదువుతా ఉన్నాను. నాకు సామర్థ్యం కలుగజేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిరి. సో దేవుడు సువార్తను అప్పగించాడు, సువార్తను ప్రకటించడానికి సామర్థ్యాన్ని అప్పగించాడు. ఈ సామర్థ్యం అప్పగించడం మాత్రమే కాదు, సహోదరులుగా ఉండటానికి సహవాసము అంటే దేవుని సువార్తను ఒంటరిగా ప్రకటించడం కాదు కానీ ఇతరులతో కలిసి, స్నేహితులతో కలిసి, సహోదరులతో కలిసి ప్రకటించడానికి యాకోబు మరియు కేఫా యోహాను అను వారిని నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలుగా ఉండవల్లని చెప్పి తమతో పాలువారొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అని రాయబడి. ఈరోజు దేవుడు స్వార్థ ప్రకటించడానికి స్వార్థను అనుగ్రహించాడు, స్వార్థను ప్రకటించడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు, స్వార్థను ప్రకటించడానికి జత పని వారిని ఇచ్చారు. ఈ జత పని వారిలో పౌలు భక్తునికి ఇవ్వబడినటువంటి ఒక జత పనివాడు తీతు. స్వార్థ పరిచర్యలో పౌలు భక్తునికి ఓడినటువంటి ఒక గొప్ప పరిచారకుడు తీతు. తీతు పౌలుతో సహపరిచర్య, దేవుని స్వార్థ పరిచర్య చేయటానికి దేవుడు పౌలు భక్తునికి ఇచ్చినటువంటి తన కుమారుడు తీతు. తీతు చేసినటువంటి స్వార్థ పరిచర్యను చూసి ఈ తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట మొదటి అధ్యాయము 4వ వచనము, నా నిజమైన కుమారుడు విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు. అంటే అప్పగించబడినటువంటి సువార్త పనిని ఎంత నమ్మకంగా తీతు చేసి ఉండవచ్చు, ఎంతో నమ్మకంగా చేశాడు కాబట్టే దేవుని సన్నిధిలో తీతును గూర్చినటువంటి సాక్ష్యం చెబుతా ఉన్నాడు. నా జత పనివాడు మన అందరిదైన విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు అని చెబుతా ఉన్నాడు. ఎంత అద్భుతమండి. ఈరోజు మనం కూడా జత పని వారిగా ఉంటే ఎటువంటి పరిచర్య చేసేటువంటి వారిగా ఉన్నాము, ఎటువంటి పరిచర్య చేసేటువంటి వారిగా ఉన్నాము. తీతుకు రాసినటువంటి పత్రికలోనే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఒక అసైన్మెంట్ తీతుకు ఇచ్చాడు. తీతుకు ఇచ్చినటువంటి ఈ అసైన్మెంట్ గురించి మొదటి అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాశాడు. మరొకసారి చదువుతున్నాను, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, అంటే తోటి జత పనివాడైనా కూడా నాయకుడు ఆజ్ఞాపించవలసిందే. ఆయన రిక్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆత్మీయ కుమారులకు ఆజ్ఞాపించటం అనేది నాయకునికి ఉన్నటువంటి హక్కు. ఆధ్యాత్మిక నాయకునికి ఉన్న హక్కు ఏమిటంటే తోటి జత పని వారికి పని ఆజ్ఞాపించటం, పని రిక్వెస్ట్ చేయటం కాదు, పని బ్రతిమలాడటం కాదు. అందుకొరకే నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆజ్ఞాపించాను అంటే దాని అర్థము తక్కువ అని కాదు, కుమారుడు అని అర్థం. నా నిజమైన కుమారుడు అనుకున్నటువంటి తీతని పౌలు భక్తుడు ఒక ఆజ్ఞిస్తున్నాడు. ఈ ఆజ్ఞ ఏమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్దవాలి. ఏది లోపముందో దానిని దిద్దాలి. కొంచెం ఇది సరిచేయండి, కొంచెం ఆ టేబుల్ అటు పెట్టండి, ఇవి ఒక మీటింగ్ విషయంలో సరిచేసేటువంటి విషయాలు. కానీ ఆత్మీయ విషయంలో కూడా లోపముగా ఉన్న వాటిని దిద్దుట, ఇది ఒక మిషన్. లోపముగా ఉన్నటువంటి ఆత్మలను దిద్దుట, దీని కొరకు ఆజ్ఞాపించాడు. రెండవది, ప్రతి పట్టణంలో పెద్దలను నియమించుట, ఇది రెండవ అసైన్మెంట్. నేను క్రేతులో ఇందుకొరకే నిన్ను విడిచి వచ్చాను. క్రేతు అనేటువంటి ఒక పట్టణంలో తీతుని పౌలు భక్తుడు విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకొరకు విడిచిపెట్టాడంటే అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చి విడిచిపెట్టి వచ్చాడు. అక్కడ ఒక అసైన్మెంట్ ఇచ్చి తీతును విడిచిపెట్టి వచ్చాడు. ఆ అసైన్మెంట్ అంటే ఆ క్రేతులో ఉన్నటువంటి పట్టణంలో, క్రేతు పట్టణంలో ఉన్నటువంటి లోపముగా ఉన్నటువంటి వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించుట, ఇది పౌలు భక్తుడు తీతుకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే క్రేతు పట్టణంలో విడిచిపెట్టడం గురించి, క్రేతు అనేటువంటి పట్టణం ఎక్కడుంది, అసలు దీని పరిస్థితి ఏంటి, ఎందుకు ఆ ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చాడు అనేది తెలుసుకోవాలంటే అపొస్తల కార్యముల గ్రంథము, అపొస్తల కార్యములు. నీవు నేను అయితే క్రేతులో పౌలు భక్తుడు విడిచిపెడితే ఒక్క నిమిషం కూడా ఉండవు. ఎందుకంటే అపొస్తల కార్యముల గ్రంథము 27వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ మనకు ఈ క్రేతు గురించి రాయబడి ఉంటుంది. క్రేతులో పౌలు భక్తుడు తీతును విడిచిపెట్టి వచ్చాడు. తీతును విడిచిపెట్టి తీతుకు అక్కడ ఉన్నటువంటి వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించడానికి విడిచిపెట్టి వచ్చాడు. అంటే క్రేతు పట్టణంలో పరిచర్య జరిగింది. ఆ పరిచర్య కొనసాగింపులో భాగంగా ప్రతిదీ సరిచేయాలి, పెద్దలను నియమించాలి. ఇది తీతుకు అప్పగించబడినటువంటి పరిచర్య ఈ క్రేతు అనేటువంటి పట్టణంలో. అయితే క్రేతు అనేది ఎక్కడుందంటే అపొస్తల కార్యములు 27వ అధ్యాయంలో. మరునాడు సీదోనుకు వచ్చితిమే, అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామర్శ పొందుటకు అతనికి సెలవు ఇచ్చాను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపితిమి, మరియు కిలికియను పంపుల యొక్క ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకేలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీకి వెళ్ళిన ఉన్నటువంటి అలెగ్జాండర్ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించాను. అక్కడ ఒక ఓడ ఆగిపోయింది. ఇప్పుడు వారిని అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఇటలీకి వెళ్ళనున్నటువంటి ఒక ఓడను ఎక్కించాడు. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మలను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిన ఓడ నడిపితిమి. క్రేతు చాటున, ఇదంతా చూస్తే మనకేమర్థమవుతుందంటే సముద్ర మధ్యంలో చిక్కిపోయారు పౌలు, తనకున్నటువంటి సహచరులందరూ పరిచర్యలో భాగంగా ప్రయాణమై వెళ్తూ ఉంటే సముద్ర మార్గంలో చిక్కిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఏం చేశాడంటే ఇటలీకి వెళ్తున్నటువంటి అలెగ్జాండర్ పట్టణపు ఓడను కనుగొని ఆ ఓడలోనికి పౌలు భక్తుడిని, పౌలుతో ఉన్నటువంటి సహోదరులను ఎక్కించారు. అయితే ఇది కూడా గాలికి నెమ్మదిగా వెళుతూ ఉంది. క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి, బహు కష్టపడి దానిని దాటి మంచి రేవులు అని ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండెను. ఇక్కడ ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా క్రేతు అనేటువంటి దేశానికి సంబంధించినవి. ఇంకొక మాటను అపొస్తల కార్యముల గ్రంథంలోనే అదే అధ్యాయం అంటే 27వ అధ్యాయంలో 21వ వచనంలో ఉన్నటువంటి మాట, అయ్యా అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది అన్నాడు. క్రేతు నుంచి మీరు బయలుదేరకుండా ఉండవలసింది, ఆ మార్గం అంతా మీకు కష్టాలు. క్రేతులో కూడా కష్టాలే, అందుకే వారు బయలుదేరారు. క్రేతులో కష్టాలు, క్రేతు నుంచి బయలుదేరిన తర్వాత కష్టాలు. అయితే ఈ ప్రయాణ భాగంలో కొంతకాలము వారి ఓడ పనిచేయకపోవటం, వాతావరణం సరిగా లేకపోవటం వల్ల క్రేతులు ఆగారు. ఈ ఆగిన కొద్ది కాలంలోనే పౌలు భక్తుడు పరిచర్య ప్రారంభించాడు. ఇది అద్భుతం, పౌల్లో ఉన్నటువంటి గొప్పతనం. వీరు ప్రయాణం చేస్తూ వీరికి సరైనటువంటి ప్రయాణ సదుపాయం లేక ఒక ప్రాంతంలో ఆగిపోయారు. ఈ ఆగిపోయిన ప్రాంతమే క్రేతు. ఈ ఆగిపోయిన కొద్ది సమయంలోనే క్రేతు పట్టణ, క్రేతు దేశం దాని చుట్టూ ఉన్నటువంటి పట్టణాలలో సువార్త పరిచర్య చేశాడు. సువార్త పరిచర్య చేసినటువంటి ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చాడు పౌలు భక్తుడు. ఎప్పుడు సువార్త పరిచర్య చేసినటువంటి ఈ ప్రాంతంలో తీతును నియమించి వచ్చాడు. అందుకొరకే మరి ఒకసారి తీతు పత్రిక కొందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించిన నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని కొద్ది దినాల్లోనే క్రేతులో సువార్తను ప్రకటించి పౌలు భక్తుని అక్కడ నియమించి ప్రారంభమయ్యాడు. స్వార్థ పరిచర్యలో ముందుకు వెళ్ళేటువంటి వారికి పౌలు భక్తుని పరిచర్య చాలా అద్భుతమైనటువంటి మాదిరి. ఎక్కడ సమయం వచ్చినా కూడా, సమయం అనక అసమయం అనక అంటే అర్థం ఏమిటంటే ఏ సమయంలో వాక్యం చెప్పాలి, ఏ సమయంలో చెప్పకూడదు కాదు. కష్టమైనటువంటి పరిస్థితుల్లో అయినా లేకుంటే అనుకూలమైన పరిస్థితులు, అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా కూడా వాక్యం చెప్పడానికి, అక్కడ సంఘాలను కట్టడానికి పౌలు భక్తుడు ఇష్టపడతాడు. ఈ ప్రయాణంలో వారికి వచ్చినటువంటి శోధనను బట్టి, వారికి ఉన్నటువంటి అవాంతరాలను బట్టి క్రేతులో కొద్ది కాలం ఆగితే ఆ క్రేతులో సంఘాన్ని కట్టి అక్కడ తీతును విడిచిపెట్టి వచ్చాడు. అక్కడ విడిచిపెడుతూ తీతుకు అప్పగించాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నేను విడిచి వచ్చేతని అని చెప్తున్నాడు. క్రేతులో విడిచి వచ్చాడు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:10 కూడా చదువుతున్నాను. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళాను. క్రిస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్ళిరి అని రాయబడ్డం. ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయింది దేమ, అయితే పరిచర్య కొరకు దల్మతికి వెళ్ళింది తీతు. అంటే తీతు చేసినటువంటి పరిచర్యను ఒకసారి మనం ఆలోచిస్తే అననుకూల పరిస్థితులలో స్వార్థ పరిచర్య ప్రారంభించబడినటువంటి క్రేతులో తీతు పరిచర్య కొనసాగించాడు. పౌలు ఆజ్ఞను శిరసా వహించి తన పరిచర్యను కొనసాగించినందువల్లనే దేవుడు పేతురు పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే నా నిజమైనటువంటి కుమారుడనే. ఇది క్రైస్తవులు చేసినటువంటి పరిచర్య. అదే సమయంలో తిమోతి 2వ పత్రికలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 4:10 చూస్తే తీతు దల్మతీయకు వెళ్ళాను అని ఉంది. దల్మతీయకు వెళ్ళేరి. సో దల్మతి అనేటువంటి ప్రాంతంలో కూడా తీతు పరిచర్య చేసినట్లు మనం చూస్తా ఉన్నాము. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:16 కూడా చదువుతున్నాను. 8:16 మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని నేను తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుతున్నాడు అని కొరింది సంఘానికి రాస్తా ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు మనం చూసాము తీతు చేసినటువంటి పరిచర్య క్రేతులో పరిచర్య చేశాడు, తీతు చేసినటువంటి పరిచర్య దల్మతిలో పరిచర్య చేసినట్లు చూస్తున్నాము. కొరింది సంఘానికి కూడా పరిచర్య చేయడానికి తీతు వెళ్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే మీ విషయమే నాకు కలిగిన ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అని. అంటే కొరింతి సంఘం ఎడల పౌలు భక్తునికి ఎంత హృదయంలో ఎంత వేదన ఉందో, ఎంత భారం ఉందో వారి ఆత్మీయ స్థితిని బట్టి, కొరింతి సంఘాన్ని బట్టి పౌలు భక్తునికి ఉన్నటువంటి భారం, హృదయంలో ఎటువంటి భారం ఉందో అదే భారము తీతుకు కూడా ఉంది. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయంలో పుట్టించిన దేవునికి కూడా స్తోత్రము. నాకెంత ఆసక్తి ఉందో అదే ఆసక్తి తీతు హృదయంలో కూడా పుట్టించాడు దేవుడు. అందును బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అతడు నా హెచ్చరికను అంగీకరించాను. మనం ఒక వాక్యంలో చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము అని రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలు అయితే నేను నీకు ఆజ్ఞాపించిన అని రాయలేదు, కానీ నా హెచ్చరికను అంగీకరించి. అంటే నాయకుడు అవసరమైనప్పుడు హెచ్చరించాలి, నాయకుడు అవసరమైనప్పుడు ఆజ్ఞాపించాలి, నాయకుడు ప్రేమించాలి, సొంత కుమారులాగా ప్రేమించాలి. ఎంత అద్భుతమండి. పౌలు భక్తుడు తీతును ఆజ్ఞాపించి పరిచర్య చేయించాడు. పౌలు భక్తుడు తీతును మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో హెచ్చరించి పరిచర్య చేయించాడు. పౌలు భక్తుడు తీతును ప్రేమించి తన సొంత కుమారుడు అని చెప్పాడు. పరిచర్యలో ఉన్నటువంటి రిలేషన్, పరిచారకులకు నాయకులకు ఉండవలసినటువంటి రిలేషన్ గురించి పౌలుకు మరియు తీతుకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి మనకు నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఇది. మీ విషయమే నాకు కలిగిన ఆసక్తి తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికి విశేష ఆసక్తి కలిగిన తన ఇష్టం చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుతున్నాడు. మరియు స్వార్థ విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుతున్నాను. ఒక్కడిని పంపట్లేదు తీతుని, తీతుతో పాటు ఇంకా కొంతమంది నేను మీకు పంపిస్తా ఉన్నాను. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, ఎవరు ఈ తీతు, ఎవరు ఈ తీతు? దీనికి సంబంధించినటువంటి సమాధానం కూడా పౌలు భక్తుడు కొరింథి సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో చెప్తున్నాడు. 8వ అధ్యాయం 23వ వచనంలో తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడలా అని ఉంది. తీతు ఎవడు అని అడుగుతారా? ఎవడైనా అడిగిన ఎడలా, అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడు. మన సహోదరులు ఎవరికి అడిగిన ఎడల వారు సంఘంలో దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయమే మా అతిశయం వ్యర్థం కాదని వారికి సంఘంలో ఎదుట కనపరచుడి. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, తీతు ఎవడు అని ఎవరన్నా అడిగితే, నా పాలివాడు నా విషయంలో నా జత పనివాడు, మన సహోదరులు ఎవరన్నా అడిగితే సంఘములకు దూతలను క్రీస్తు మహిమే ఉన్నారని నేను చెప్పుచున్నాను. సో వీరందరూ కూడా ఆయనకు జత పనివారు, ఆయనతో పాలివారు అనేటువంటి వారు సంఘాలకి దూతలు. తీతు సంఘమునకు దూత, తీతు పౌలు భక్తుని పాలివాడు, తీతు పౌలు భక్తుని జత పనివాడు, తీతు పౌలు చేత హెచ్చరించబడి కొరింథీ సంఘం ఎడల పౌలుకున్నటువంటి ఆసక్తి, అదే ఆసక్తి తన హృదయంలో కూడా పెట్టుకున్నటువంటి వాడు. తీతు దల్మతిని ప్రేమించి పరిచర కొరకు వెళ్ళినటువంటి వాడు. తనతో ఉన్నటువంటి వారు విడిచిపెట్టి లోకంలోనికి వెళుతూ ఉంటే పరిచర్యను ప్రేమించి దల్మతికి వెళ్ళినటువంటి వాడు తీతు. 2 తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం తీతు క్రేతులో విడిచిపెడితే అక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య, అననుకూల పరిస్థితుల్లో కొత్త ప్రాంతంలో పరిచర్య చేసి వచ్చాడు. ఇది పరిచర్యలో తీతుకు ఉన్నటువంటి అనుభవం. తీతు పత్రికలోనికి మనం సమయాన్ని బట్టి ముందుకు వెళ్దాం, కానీ మరి ఒకసారి ఇది తీతు దేవుని చేత పౌలు భక్తుని పరిచర్యలో భాగస్థులు కావటానికి ఎన్నుకొనబడినటువంటి పరిచారకుడు. పౌలు భక్తుడు నా హృదయానుసారుడు, లేక ఒకే ఒక మాట చెప్తాడు, నా నిజమైన కుమారుడు అని పౌలు భక్తుని చేత అనిపించుకున్నటువంటి పరిచారకుడు. ఇటువంటి వ్యక్తుల జీవితాలను, వారి పరిచర్యను మనం చదువుతుంటే మన ఆత్మీయ జీవితానికి ఒక సువార్త. మనం ఎటువంటి పరిచర్య చేయాలి, నాయకులు ఎడలా మనం ఎలా ఉండాలి, నాయకులతో కలిసి మనం ఎలా జతపని వారికి మన పరిచర్యను ముందుకు కొనసాగించాలి, అటువంటి పరిచర్యను ఎస్ఎఫ్జే సహవాసం ద్వారా, లేక ఈ లోకంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులలో కూడా పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ, సువార్త వ్యాప్తిలో మనం అందరము జత పని వారికి ముందుకు వెళ్ళాలని అటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తున్నాము. తీతుని గురించి మాకు అనేకమైన కొత్త విషయాలు నేర్పించాడు ప్రభా. తీతు క్రేతులో తండ్రి నాయన పౌలు ఆజ్ఞాపించిన ప్రకారం పరిచర్య ముగించాడు. అందుకొనకే నా నిజమైన కుమారుడు అని చెప్పాడు, నా ఆత్మీయ కుమారుడు అని చెప్పాడు. నాయన తీతు దల్మతిలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు, తీతు క్రేతులో పరిచర్య చేయడానికి వెళ్ళాడు, తీతు కొరింథీ సంఘానికి పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఆయన పౌలు భక్తుని ఆజ్ఞను, పౌలు భక్తుడు చెప్పినటువంటి హెచ్చరికలను వినడానికి ఇష్టపడ్డాడు, మీ వాక్య పరిచర్యలో ముందుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆయన తీతులు జీవితం మాకు ఆదర్శం ప్రభా, పరిచర్యలో మాకు పాఠ. అందుకొరకే మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆత్మీయ పాఠాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ, గుడి వచ్చిన బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచమని, ఆత్మలో తండ్రి నాయన వారిని నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. గుడి వచ్చిన బిడ్డలందరికీ వారి ఈ లోక సంబంధమైన సమస్యలను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలను బట్టి మీ పాత సంతకు వస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ప్రభా. మిమ్మల్ని మీ రాజ్యాన్ని మేము వెతికినట్లయితే ఈ లోకంలో సమస్తము అనుగ్రహించబడతాయి అని మీ వాక్యం తెలియజేస్తుంది. మీ కొరకు ఎదురు చూసేటువంటి మనసును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా బలపరిచి ఆశీర్వదించమని, సబ్జె పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళమని ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి